குருர்பிரம்மா குருர்விஷ்ணு குருர்தேவ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நம. ஓம் ஸ்ரீ குருபியோ நம. சர்வேபியோ மகாபக்தேபியோ நம. நாலு குரு பௌர்ணமிகள், అందులో ఈ వరాహ నవ సంవత్సరం మొదలైన తర్వాత మొట్టమొదటి గురు పౌర్ణమి మనకు వచ్చింది ఈ వైశాఖ గురు పౌర్ణమి. గురు పౌర్ణమలేవి అనగానే మన అబ్రివేషన్ అక్రమం తప్ప ఆ త మా వై ఆషాఢ మొదలుపెట్టేది, ఆషాఢతో మొదలు పెడుతున్నాం ఇక్కడ. మరి వైశాఖ తర్వాత చివరిలో వస్తుంది చెప్పేటప్పుడు ఆషాఢ కార్తీక మాఘ తర్వాత వైశాఖ చెప్పడంలో చివరకొచ్చింది, కానీ మొట్టమొదటిలో వస్తున్నది వైశాఖ పౌర్ణమి. అంటే ఏమిటనుకుంటే మనకి ఒక రకంగా మొట్టమొదటిలోనూ మొదటి నుంచి ఉన్నది ఇది, అంటే చివరికి చూస్తున్నా అంటే రెండు రకాలు కూడా చెప్పుకుంటున్నాం అంతే. చివరికి చెప్పాల్సి వస్తే ఆకామయ అంటే చివరికి అదే వస్తుంది. అంటే ఈ గురు పౌర్ణమి అనే దాని యొక్క విశిష్టత ఎటువంటిది అంటే, గురు యొక్క అంటే గురువు అంటే ఎవరు అనేది మనకి మొట్టమొదటి మనకి ప్రశ్న మనసులో ఎప్పుడైతే కలుగుతుందో, గురు పౌర్ణిమ ఆ రోజు పూర్ణిమ అంటే పూర్ణ కళలతో ప్రకాశిస్తున్నటువంటి ఆ చంద్రుడు అనుకుంటున్నాం మనం. అంటే ఈ రోజైనా గురుదేవుడు పరిపూర్ణమైనటువంటి అన్ని కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి గురు పౌర్ణమి రోజు అందరూ గురు భక్తులైన వారు, గురు బిడ్డలైన వారు ఎవరైతే ఉన్నారో వారు వారి వారి గురువుల దగ్గరికి వెళ్లి సమీపంకి వెళ్లి వారి యందు వారు చెప్పినటువంటి ఆ బోధన ఆ రోజు ఆస్వాదించి వారి యొక్క ఆశీస్సులు తీసుకొని అంటే వారు తరిస్తారు. దానికోసం చెప్పే బోధ బాగా ఆకలింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మనకి ఏంటంటే మనకి పెద్దలు చెప్పినటువంటి బోధ, గురువులు చెప్పినట్టు బోధ కూడా, మహాత్ములు చెప్పేది కూడా అదే. దానికోసమే చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే గురు పౌర్ణమి రోజు తప్పకుండా మరి గురుదేవుల దగ్గరికి వాళ్ళ సమీపంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. మరి మనం ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే మనం ఉన్నది ఇప్పుడు ఇక్కడ బృందావనంలో కూర్చొని ఉన్నామండి ఇక్కడ. మరి మనం గురుదేవులు అనుకుంటున్నవారు అంటే మనకి ఇప్పుడు మనకి సాకారంగా గురుమూర్తిగా కనిపిస్తున్నది మనకి మాతాజీ కదా. ఒక భావన మనసు ఆలోచిస్తే అనిపిస్తుందా లేదా మనకి ఎవరికైనా? కొంతవరకు అనిపిస్తుంది, కొంతమందికైనా అనిపిస్తుంది మనకి. అంటే ఫ్లైట్ టికెట్ కొనుక్కొని అమ్మ ఇప్పుడు కలకట్టాలో ఉన్నారు కాబట్టి అర్ధరాత్రి 12 గంటలకు ఎలాగో అక్కడికి చేరి పొద్దున్నే తెల్లవారుజామునే 4:30 గంటలకు అక్కడ గురు పూజ మొదలు పెట్టినప్పుడు అమ్మ చదివండి, మాతాజీ వారి యొక్క బోధ విని అమ్మ ఆశీస్సులు తీసుకొని మళ్ళీ వెంటనే ఫ్లైట్ పట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. ఎందుకు? గురుస్థానంలో మనకి సద్గురుమూర్తి కూడా ప్రకాశిస్తున్నారు. ఇది కూడా మనకి గురుదేవుల స్థానమే కదా. ఇక్కడికి రావడం మనకి రావటం అనేది ఒక ఆలోచన. అంటే ఆలోచన రాలేదంటారా? నాగైతే వచ్చింది అనిపించింది మనకి. మరి ఎంతవరకు ఈ విషయాన్ని మనం కనుక విచారణ చేస్తే మన ఆలోచన సరిగ్గా ఉన్నదా లేదా ఏమైనా కొంచెం తుంటుపడిందా, విశ్వాసంలో లోపం వచ్చిందా అని కొంచెం ఆలోచిస్తే, గురుదేవులు సర్వాంతర్యామి, వారు ఒక చోట ఉన్నారు ఒక చోట లేరు అనుకోవటానికి అసలు అవకాశమే లేదు. అటువంటి అవకాశం ఉంటే అది గురుస్థానమే కాదు గురువే కాదు. మనం అప్పుడు ఎలా అనుకుంటున్నామంటే ఆ రూపానికి ఆ యొక్క నామానికి మనం కట్టుబడి ఉంటే అటువంటి భావన కలుగుతుంది. నిరాకారమైనటువంటి ఆ గురు శక్తిని మనం కనుక తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎక్కడున్నా కూడా ఆ గురుదేవుల చెంతనే ఉన్నాను అనే భావన మనకు కలగకుండా ఉంటుందా చెప్పండి? ఎందుకంటే భావనే చాలా ముఖ్యం అంటారు. యద్భావం తద్భవతి. భగవంతుడు లేడు 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 అన్నాడు అనుకోండి, వాడికి భగవంతుడు లేడు. భగవంతుడున్నాడు, నన్ను రక్షిస్తున్నాడు అని గట్టి విశ్వాసంతో వాడు ఎప్పుడైతే ఆ భావనను నిలుపుకుంటాడో వాడికి భగవంతుడు తప్పకుండా ఉంటాడు. నా గురుదేవులు ఉన్నారు, నన్ను రక్షిస్తున్నారు. గురుదేవులు చెప్పినట్టుగా నీ హృదయ బాబుని అన్నారు కాబట్టి నా హృదయంలోనే ఉన్నారు. మనం పూజ చేసేటప్పుడు కూడా మన మంత్రంలో కూడా మనం గురుదేవుల్ని ధ్యానించినప్పుడు ఆవాహనం చేసిన తర్వాత ఆసనానికి ఏం చెప్తున్నాం మనం? హృదయ సింహాసనం సమర్పయామి. మనం సమర్పించుకుంటున్నాం అన్నమాట. నా హృదయం అనే ఒక సింహాసనంలో ఆయన నేను అక్కడ అధిష్టానంగా నేను నిలుపుకోవటానికి గురుదేవులు చెప్పిన మాటనే నేను మళ్ళీ పూర్తిగా నమ్మటానికి విశ్వసించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇందాక ఇక్కడ కూర్చున్నప్పుడు ముందు అనుకున్నా అనమాట, ఏమో ఒకవేళ కనుక మళ్ళీ గురుదేవులైన వాక్సేవ ప్రసాదిస్తే బుద్ధ పౌర్ణమి కదా, మరి దానిలో మనం తప్పకుండా ఆ బుద్ధుడు ఎవరైతే ఉన్నాడో గౌతమ బుద్ధుడు కాని సిద్ధార్థ అనే ఒక మహారాజుకు బిడ్డ వాడు ప్రిన్స్, అతను గౌతమ బుద్ధుడై మరి ఇంతటి జ్ఞానాన్ని సంపాదించాడు కదా, ఆయన యొక్క చరిత్ర మనం చెప్పుకుంటే ఎంత బాగుంటుంది అనిపించింది. ముఖ్యంగా మన గురుదేవతల్లో చెప్పింది ఈ త్రయాల్లో ఈశనాత్రయం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అసలు ఈ ఈశనాత్రయం గురించి మనం చెప్పుకుంటే కరెక్ట్ గా ఆయన ఫాలో చేస్తుంది ఆ మూడు విషయాలు కదా అనుకుంటూ ఉన్నాను. ఆ రెండు విషయాలు ఇక్కడ ఆచార్య గారు తర్వాత జపమాల ప్రసాదం వివరంగా మనకు చెప్పేశారు. అంటే మొత్తం అసలు ఖాళీ అయిపోతున్నాడు బుర్ర, బుర్రన్న విషయం అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు వెతుక్కుంటున్నాడు ఇది ఏ విషయాన్ని మనకి గురుదేవులు అందిస్తారా అని ఈ ట్యూనర్ ఏదైతే ఉందో ఫ్రీక్వెన్సీ ట్యూన్ ట్యూన్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నుంచొని గురుదేవులు ఏ స్ఫురణ కలిగిస్తూ ఉంటారు, ఇప్పుడు ఏ స్ఫురణ వస్తుంది మనసుకే పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఈ ఉపాధి ఇక్కడ నుంచొని. అది ఎంతో ఆనందం చూడండి. ఒక విధంగా చూస్తే మనం కూడా ఎప్పుడైనా ఏకాంతంలో కూర్చొని మనకు అనుభవంలో విషయం ఏది బాగా దుఃఖం వచ్చింది, ఎవరికి చెప్పుకోవడానికి లేదు, ఎక్కడో ఉన్నాం మనం ఒంటరిగా ఉన్నాం, జనాల మధ్యలో ఉంటే మళ్ళీ మనకి ఆ సందడిలో ఆ అలగడిలో మనకి చాలా ఫోకస్ డిస్ట్రిబ్యూట్ అవినారా డిస్ట్రాక్ట్ అయిపోతుంది, ఏకాగ్రత అసలు ఉండదు. ఏకాంతంలోనే ఏకాగ్రత చాలా ఉంటుంది. గురుదేవులు ఒకసారి అడిగాడట ఒక భక్తుంటారు, నీకు గురు సన్నిధిలో శాంతి లభిస్తుందా లేక నువ్వు ఇంకెక్కడో ఉన్నప్పుడు ఉద్యోగంలో ఎక్కడ ఉన్నప్పుడు శాంతి లభిస్తుందా అంటే ఆ గురుభక్తు అన్నాట గురుదేవులతో, స్వామి నీ సన్నిధిలో ఉంటేనే మాకు ఎప్పుడు మనసు నిలుస్తుంది అండి, ఎప్పుడైనా మీ సన్నిధిలో ఉన్నాను మీ దగ్గర ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక్కసారి బయటకు వెళ్ళిన తర్వాత మనసు అల్లకల్లోలం అయిపోతున్నది, అటు ఇటు పరిగెడుతున్నది, ఎందుకంటే ప్రపంచ విషయాల్లో బాగా పడిపోతున్నది అన్నారట. అలా ఎందుకు అవుతుంది? అప్పుడు వారు అంటారు గురు సన్నిధిలో ఉంటే గురుదేవులు కూడా తోకను కత్తిరిస్తారు కదండి అన్నారట. అంటే తోకంటే మనసు కనుక చలిగా పెడితే తోకను కత్తిరిస్తారు కదా అన్నారట. అప్పుడు గురుదేవుడు గట్టిగా ఈ గురుదేవుడు అంత అసమర్థుడా, అసమర్థుడా ఏమిటి, సమర్థుడైన గురువుని అసమర్థుడిని ఎలా అనుకుంటాం? అప్పుడు దానికి వివరించారు గురుదేవులు ఏమిటంటే, గురుదేవులు ఇంత తోకను కత్తిరిస్తారా లేకపోతే అసలు ఆ తోక లేకుండానే తీసేస్తారా అంటే ఆ రూట్ కాజ్ నుంచి ఎక్కడి నుంచి అయితే అది ఆలోచన వస్తున్నదో ఎక్కడైతే అది మొలకెత్తుతున్నదో, ఎందుకంటే ఒక వట బీజం ఉన్నప్పుడు అది కనుక ఏ మూలలో ఎక్కడైనా కానీ మనకి ఒక గోడలో ఇరుక్కున్నా కూడా మొక్క వచ్చిన తర్వాత మొక్కని పైనుంచి ఎంత తుంచినా కూడా అది మళ్ళీ మొలుస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే వేళ్ల నుంచి ప్రకలించేయాలన్నమాట. దాన్ని ఇంకొంచెం తువ్వి వేళ్ళు ఎంతవరకు ఉన్నా వేళ్ళని తీసేసి ఇంకేమైనా కాస్త మిగులుంటే కొంచెం యాసిడ్ పోసి మళ్ళీ దాన్ని మొత్తం లేకుండా చేసి మళ్ళీ సిమెంట్ పూస్తే అక్కడ మళ్ళీ మొక్క రాదు. అంటే అహంకారంతో ఈ ఉపాధి చేసే ప్రతి క్రియ కూడా అది సరైనది కానప్పుడు దానిలో తాకపోయినటువంటి వాసనలు తీసేయాలి అని అంటే ఎంత కష్టమో దీన్ని బట్టి మనకి అర్థమవుతున్నది. ఆ వటబీజం యొక్క వృక్షం ఆ వేరు తీయడం చాలా కష్టం అండి,
చాలా చాలా కష్టం. చాలా కష్టపడితే కానీ గోడ పగలగొడితే కానీ కాదు అది. అంతటి పూర్వ వాసనల చేత మన మనసులో నాటుకుపోయినటువంటి ఈ వాసనలు పోవాలంటే ఎంత కష్టపడాలి? అది ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? ఆ వేరు తీయాలంటే మన వల్ల సాధ్యం కాదు. మనం ఏ గడ్డపార తీసుకొచ్చి పగలగొట్టాలని మన వల్ల కాదు అది. ఒక నిపుణుడు ఎవరైతే వాడికి వస్తూ వాడిగా మళ్ళీ గోడ మళ్ళీ సిమెంట్ పెట్టి తీయగలగట్టు వదిలేయడానికి కూడా లేదనమాట, దానికి తప్పివేసేయాలి. ఆ చాత కలిగిన వాడినే తీసుకుని రావాలి, వాడైతే చాలా జాగ్రత్తగా తీసేయగలుగుతాడు. అలా మన మనసులో నాటుకుతున్నటువంటి వాసనలు పోవాలంటే గురుదేవుల యొక్క అపారమైన కరుణ, ఆయన అనుగ్రహం వల్లనే అది సాధ్యమవుతుంది. అది ఆయన వల్లనే సాధ్యం అవుతుంది కదా, ఆయన చేతులు కట్టుకొని కూర్చుంటే అవుతుందా? ఎవరు తీస్తారో వారి దగ్గరికి వెళ్ళి వాడిని పిలుచుకొని రావాలి కదా, వాడిని బ్రతికులాడాలి కదా, ఆయన కాస్త తీసిపెట్టు అని వాళ్ళని మనం చెప్పాలి కదా. వాడంతటా వాడు రాడు తీసాడు. ఈ పురుష ప్రయత్నం అనేది ప్రతి ఒక్క భక్తుడు కూడా తప్పకుండా చేయాలన్నమాట. నాలోని ఇవన్నీ పోవాలంటే గుణాలు పోవాలి అని అంటే నేను ప్రయత్నం ఏ విధంగా చేయాలి? గురుమూర్తి ఒక చెప్పిన బోధని దాన్ని విచారణ ద్వారా తను బాగా నాటుకుపోయేటట్టుగా చేసుకొని ఎప్పుడైతే అది దృఢంగా మనకి గురుదేవులు చెప్పినట్టుగా దృఢమైనటువంటి విశ్వాసంగా మారుతుందో ఈ బోధ నేను గనక నా ప్రాక్టీస్ లో పెట్టుకోగలిగితే తప్పకుండా నాలో ఉన్న మార్పు ఆ మార్గంలో తీసుకెళ్తుంది అని ఆ విచారణ ఎప్పుడు కలుగుతుంది? నిజంగా ఆలోచిస్తే ఏకాంతంలో కలుగుతుంది, గురుదేవుల సన్నిధిలో తప్పకుండా కలుగుతుంది అన్డౌటెడ్లీ. కానీ ఏకాంతం అనేది మొట్టమొదటిలో మనకి ఫిజికల్ గా అవసరం అనిపిస్తుందా? ఎందుకంటే ఈ ఇంద్రియాలు ఎప్పుడు బయట వాటినే పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇందాక స్వర్ణకు ఎప్పుడైతే కళ్ళజోడు పెట్టుకున్నారో సడన్ గా మనకి తెలిసిన బోధ ఒక విచారణ గుర్తుకొచ్చింది. ఆవిడ నల్ల కళ్ళజోడు పెట్టుకున్నారు అంటే ఐ ఆపరేషన్ చేసుకున్నారు కాబట్టి ఆవిడ పెట్టుకున్న కళ్ళజోడు ఆవిడ కళ్ళ కనిపిస్తుంది. కళ్ళజోడికి ఏమాత్రం శక్తి ఉన్నా కూడా కళ్ళజోడు తనంతట తాను చూడలేదు, ఆ శక్తి లేదు. ఇందాక చెప్పారు కదా దానికి అది సత్తే కానీ దానికి శక్తి లేదు, చైతన్యం లేదు, అది తెలుసుకోలేదు. మరి కళ్ళు చూస్తున్నా కళ్ళు తెలుసుకుంటారు కదా, కళ్ళజోడు పెట్టుకున్నాను నా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను కళ్ళు ప్రొటెక్ట్ అవుతున్నాయని భావం తెలుస్తున్నది కదా. కళ్ళజోడు తీసేసి పక్కన పెట్టేశారు, అప్పుడు కళ్ళతో మనల్ని అందరినీ చూస్తున్నారు. ఈ కళ్ళు చూస్తున్నాయి అని కళ్ళు చెబుతున్నాయా? ఆ కళ్ళకు తెలుసా? అంతకు పూర్వం మరి అంత స్పష్టంగా కనిపించేది కాదు కదా, ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది కదా. ఇది ఎవరు చెబుతున్నారు, దేని వల్ల తెలుస్తుంది? ఆ కర్ణుడికి ఆ శక్తి లేదు. ఆ కర్ణుని ప్రకాశింపజేస్తూ చేస్తూ దృష్టిగా లోపల ఉన్న ఏదైతే ఆ జ్ఞాన నిద్ర ఉన్నదో అంటే మనలో ప్రకాశిస్తున్నటువంటి ఆ చైతన్యం వల్ల ఈ కన్ను గుడ్డు చూస్తున్నది ఈ విషయాన్ని ఇది అని చెప్పగలుగుతుంది లోపల శక్తి అనమాట. ఎలా అయితే ఆ కళ్ళజోడికి స్వతహా శక్తి లేదో ఈ కన్నుకు కూడా శక్తి లేదో వీటినన్నింటినీ ప్రకాశింపజేస్తూ శక్తివంతంగా లోపల ప్రకాశిస్తున్నటువంటి ఆ చైతన్యం వల్లనే ఇవన్నీ చూడగలుగుతాం తెలుసుకోగలుగుతున్నాం అనే జ్ఞానము ఎలా కలుగుతున్నది? పాముడైనటువంటి వాడు, ఒక గురు బోధ శ్రవణం చేయనటువంటి వాడు, ఒక గురు సాన్నిధ్యంలో లేనటువంటి వాడు వ్యావహారికంగా తన ఉపాధిని నిలబెట్టుకోవడానికి బయట ఉద్యోగం చేసే వాడికి ఇటువంటి జ్ఞానం కలుగుతుందా? ఈ జ్ఞానం వస్తుందా? లోక జ్ఞానం వస్తుందేమో కానీ ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రం ఎన్నటికీ రాదు. అది ఒక గురు బోధ ద్వారానే తెలుస్తుంది అన్నమాట. అది విశేషంగా ఎప్పుడూ ఉండేటువంటి విషయమే కానీ పరిపూర్ణంగా ఒక రకంగా ఆలోచిస్తే ఇప్పుడు మనకి ఇందాక వచ్చి మాట్లాడుతున్నారు, మధ్యలో మైక్ ఒకసారి సడన్ గా సౌండ్ పోయింది, వినిపించలేదు, మళ్ళీ ఒకసారి వినిపించింది. ఈ మైక్ కనుక పర్ఫెక్ట్ గా పనిచేస్తూ ఉంటే ఇక్కడి నుంచి వచ్చే ఈ గాత్రం కనుక ఇవన్నీ కంఠంతో సహా వీటికి సంబంధించిన అన్ని శక్తులనే స్వయం అంటే కరెక్ట్గా పనిచేస్తూ ఉంటే దీనిలో వచ్చేటువంటి శబ్దము ఇది రిసీవ్ చేసుకుని ఆంప్లిఫై చేసుకుని అటువంటి అటు అటు వినే శ్రవణ శ్రోతులకు వాళ్ళకి అందచేస్తుందన్నమాట. ఇన్ని విషయాలు తిన్న సభ్యంగా ఉండాలి, ఉంటేనే ఇక్కడ కలిగే వచ్చే ఆ స్పందన ఏదైతే ఒక సౌండ్ ఎనర్జీ మాత్రమే. దీనికి అర్థం లేదు. అర్థం ఎక్కడ కలుగుతున్నది? ఈ శబ్దం ఏదైతే ఇక్కడి నుంచి ప్రయాణించి అక్కడికి వచ్చి ఆ శ్రవణేంద్రియాలు విన్న తర్వాత లోపలికి వెళ్ళి ఆ లోపల శక్తి దాని అర్థాన్ని కరెక్ట్ గా ఏమిటి అనే దాన్ని బుద్ధిని పెట్టి మనసు పెట్టి ఆలోచించి దానికి అర్థం చేస్తున్నదో అప్పుడే ఈ శబ్దానికి అర్థం వచ్చింది. ఇంత ప్రాసెస్ ఉంది ఇందులో. ఇది సైన్స్, కానీ ఇది ఆధ్యాత్మికం కూడా. ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయి అనేది గురుశక్తి పరిపూర్ణంగా మనం చెప్పుకున్నట్టుగా ఒక రోజు తీసేయటానికి, ఒక రోజు కలపటానికి. రోజు అనేది మనకి ఏమిటి అని అంటే ఒక సమయంలో అన్నమాట. ఒక సమయంలో ఒక సమయం ఎక్కువైతే గానీ ఒక సమయం తక్కువైతే గానీ పరిపూర్ణం అనేటువంటి పూర్ణస్థితి కాదు. అదేవిధంగా పూర్ణం అంటే ఒక తెల్ల కాగితంగా మనం భావిస్తే దానిలో ఒక చుక్క ఉంటే, ఒక ఎక్కడున్నా ఒక మచ్చ ఉన్నా కూడా అది తెల్ల కాగితం కాకపోదు. ఏమాత్రం చుక్క ఉన్నా కూడా, అంటే మన మనసులో ఎటువంటి ఒక కోరిక సంకల్పం లేకుండా గురుదేవుల బోధన మనం ఏ రకంగా అయితే మనం దాన్ని మనం శ్రవణం చేసి మనల్ని తెచ్చుకొని మనల్ని చేస్తూ నిధిధ్యాసన తెచ్చుకున్న తర్వాత మాత్రమే ఆ గురుదేవుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వగలుగుతాం అన్నమాట. అటువంటి పూర్ణ స్థితికి మనకి సంవత్సరంలో 360 రోజులు ఇస్తున్నారు. పొద్దున ప్రార్థన, సాయంత్రం ప్రార్థన రోజుకు 2 పూటలు ఇస్తున్నారు. ప్రతి అవకాశం ఇస్తున్నారు, దశమికి ఇస్తున్నారు, పౌర్ణమికి ఇస్తున్నారు. ఈ వచ్చే ఈ 12 పౌర్ణములే కాకుండా ఈ సంవత్సరం అధిక మాసం కూడా వచ్చింది, 13 కూడా వచ్చాయి అనుకోవచ్చు. అయినా కూడా మనకి విశేషంగా ఉన్నటువంటి పౌర్ణం ఏదంటే గురు పౌర్ణమ. ఆ రోజు లోతైనటువంటి విషయాన్ని మనం గురుదేవుల ముఖస్తుగా లేదా గురుదేవులే పలికించే ఏ ఉపాధి ముఖస్తుగా అయినా సరే మనం శ్రవణం చేసుకొని అటువంటి స్థితిలో మనం పరిపూర్ణంగా ఉండడానికి ప్రయత్నించాలని ప్రార్థిస్తూ జై సద్గురు మహారాజ్ కి జై.